దివ్యమైనటువంటి నామరూప గుణలీలను వర్ణించేటువంటి ఆ శ్రీమద్ భాగవతం అపరిపూర్ణమైనటువంటి వ్యక్తుల చేత అపరిపక్వంగా చెప్పబడినప్పటికీ కూడా పవిత్రులైనటువంటి సాధు మహాత్ములు దానిని శ్రద్ధతో శ్రవణం చేస్తారు, స్వీకరిస్తారు, కీర్తిస్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దైవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతీర్ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ మూకాం కరోతి వాచాలం పంగం లంగయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనచారణం పరమానందమాధవం శ్రీచైతన్యైశ్వరం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమఃపంకజనాభాయ నమఃపంకజమాలినే నమఃపంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. సప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ. చదువుతున్న శ్రీమద్ భాగవతము పదో స్కందం 39వ అధ్యాయము అక్రూరునికి కలిగినటువంటి దర్శనం. ఇందులో 53వ శ్లోకం నోటి మీద ఉంది. యథార్థంగా 39వ శ్లోకం నుంచి భాష్యం లేదు, 53వ శ్లోకం తర్వాత ఒకసారి ఆ అనువాదాన్ని కూడా మనం చదువుదాం. సునందనంద ప్రముఖై పర్షదై సనకాదిభి సురేశైర్బ్రహ్మ రుద్రాద్యైర్ నవభిచ్చాది జ్యోత్తమై. సునందనంద ప్రముఖై, సునందుడు నందుడు మున్నగు ప్రముఖులైన, పర్షదై పార్షదులచే, సనకాదిభి సనకాది కుమారగణముచే, సురయీషై ప్రధాన దేవతలచే, బ్రహ్మరుద్ర ఆద్యై బ్రహ్మరుద్రాది, నవభి తొమ్మండుగురు చ మరియు ద్విజోత్తమై మరీచ్యాది ద్విజవరులచే. భావము భాష్యము చెప్పినది అభయ శరణారవింద భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాదులు వారి యొక్క శిష్యులు.
జై శీల ప్రభుపాద.
నంద సునందాది పార్షదులు, సనకాది కుమారగణము, బ్రహ్మరుద్రాది దేవతలు, తొమ్మండుగురు ద్విజవరులు, ప్రహ్లాద నారద ఉపచరిచ వసుదాది భాగవతోత్తములు, ప్రహ్లాద నారద ఉపరిచర వసుదాది భాగవతోత్తములు ఆ దేవదేవుని పరివేష్టించి అర్చించుండరు. ఈ మహనీయులలో ప్రతి ఒక్కరూ తమదైన అద్వితీయ భావముతో నిర్మల వాక్కులచే ఆ భగవంతుని కీర్తించుచు పూజించుచుండరి. వారేగాక స్త్రీ, పుష్టి, వాక్కు, కాంతి, కీర్తి, తుష్టి ఇలా ఊర్జ అను భగవానుని ప్రధాన అంతరంగిక శక్తులు, విద్య, అవిద్య, మాయ అనడి ఇతర భౌతిక శక్తులు, అంతరంగ హ్లాదినీ శక్తి కూడా అచ్చట ఉన్నవి. భాష్యం. ఈ శ్లోకంలో పేర్కొనబడినటువంటి భగవంతుని యొక్క శక్తులను శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారు ఇలా వివరించారు. స్త్రీ అనున్నది ఐశ్వర్యమునకు, పుష్టి అనున్నది బలమునకు, వాక్కు అనున్నది జ్ఞానమునకు, కాంతి సౌందర్యమునకు, కీర్తి యశస్సునకు, తుష్టి వైరాగ్యమునకు సంబంధించినవి. ఇవి భగవంతుని యొక్క షడ్ విభూతులు. ఇలా అనున్నది అతని యొక్క భూశక్తి, అది సంధిని అని కూడా పిలువబడదు. పృథ్వీ దీని యొక్క విస్తారమే. ఊర్జ అనున్నది లీలా నిర్వహణకు గల ఆ భగవంతుని అంతరంగ శక్తి. ఆమె ఈ జగత్తునందు తులసి మొక్కగా విస్తరించును. విద్య, అవిద్యలు బాహ్యశక్తులు. విద్య జీవులకు మోక్షమును కలిగించగా అవిద్య బంధమును కలిగించును. శక్తి అనున్నది అతని ఆహ్లాద శక్తి, లాదిని శక్తి. మాయ అనున్నది విద్య, అవిద్యలకు ఆధారమైనటువంటి అతని అంతరంగిక శక్తి. భగవంతుని తటస్థ శక్తి యొక్క జీవశక్తి కూడా అచ్చట ఉండెనని చ అను పదము సూచించును. అది మాయకు ఆధీనమై ఉండును. విష్ణు భగవానుడు ఈ శక్తి స్వరూపములన్నింటి చేత సేవింపబడుచూ ఉండును. అందరూ చెప్పండి. ఓం అజ్ఞాన తిమిరందస్య జ్ఞానాంజన శలాకయ శిక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమావోం విష్ణుపాదాయ కృష్ణ ప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. ఈ అధ్యాయం అక్రూరునికి కలిగినటువంటి దర్శనం. అక్రూరుడు బృందావనానికి వెళ్లిన తర్వాత తాను ఎందుకు వచ్చాడనేటువంటిది నంద మహారాజుకి వివరిస్తాడు. వివరించిన తర్వాత కృష్ణుణ్ణి బలరాముడిని ఇద్దరిని కూడా తీసుకుని ఇంకా మధురాకి బయలుదేరుతున్నాడు. ఆ విధంగా మధురాకి బయలుదేరేటప్పుడు అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ కూడా ఎంతగానో విలపించారు. భగవంతుని మరణించి దూరం చేస్తున్నాడు ఈయన అని చెప్పేసి వాళ్ళు ఎంతగానో తప్పించారు. అలా తప్పించినప్పుడు ఆయన వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా తన పాటికి తన కృష్ణుని బలరాముని రథం మీద కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట. అలా తీసుకుని వెళ్తూ వెళ్తూ ఉండగా దారి మధ్యలో యమునా నది వచ్చింది. ఆ యమునా నది దగ్గర ఏం జరిగింది అనేటువంటిది ఈ శ్లోకాలన్నీ కూడా వివరిస్తున్నాయి. ఇందులో 39వ శ్లోకం చెప్తుంది అంటే 38వ శ్లోకం ప్రకారం దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడు బలరాముడితోనూ అక్రూరుడితోనూ కలిసి ఆ రథంలో వాయువేగంతో ప్రయాణించి పాపనాశన అయినటువంటి కాళింది తీరమునకు చేరాడు. కాళింది తీరం అంటే యమునా తీరం. 39వ శ్లోకంలో తీయని నదీ జలములు మణుల కన్ను అధిక దేదీప్యమానముగా ఉండెను. నదీ జలాలు ఎలా ఉన్నాయంటే తీయగా ఉండేటువంటివి, మణులు ఎంతగానో మెరుస్తుంటాయి, ఆ నీరు అంతకన్నా ఎక్కువగా మెరుస్తుందంట. శ్రీకృష్ణుడు మొదట ఆశమనం చేసి పిదప దోశలలో జలమును త్రాగాను. అటు విమ్మట వృక్షముల చెంత ఉన్న రథము చెంతకు వెళ్లి బలరామునితో పాటు దానిని అధిరోహించను.
ఇక్కడ ఏమిటంటే యమునా నది జలాలు ఎలా ఉన్నాయంటే మణుల కన్నా కూడా అత్యంత ప్రకాశవంతంగా అత్యంత స్వచ్ఛంగా ఉన్నాయన్నమాట. యమునా నది జలాల యొక్క స్వచ్ఛతను ఇక్కడ వివరిస్తున్నారు. మరి ప్రస్తుతం కనుక చూసినట్లయితే వృందావనంలో నుండి యమునా జలాలు ఇక్కడున్నటువంటి ఈ వర్ణంతో ఏమాత్రం కూడాను సమానంగా లేవు. కారణం ఏమిటి అనంటే లోభిత్వం వల్ల అది జరగట్లేదు అన్నమాట. శుద్ధ భక్తుడికి మాత్రం అక్కడికి వెళ్తే అతను పవిత్ర యమునా నదిని చూస్తాడు, ఆ యమునా జలాల్లో కృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి లీలల్ని చూస్తాడు. కానీ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా వెళ్తే యమునా జలం యొక్క పవిత్రమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి గాను కొద్దిమంది లోభుల యొక్క ప్రలోభం వల్ల ఏమైంది, యమునా జలాల యొక్క పవిత్రత అనేటువంటిది పూర్తిగా తగ్గిపోతూ వస్తుంది. ఏం చేస్తున్నారు అంటే యమునా జలాలు ఢిల్లీని ఆ పక్కన హర్యానా నుంచి వస్తుంటాయి అన్నమాట. వస్తుంటే ఒక 90% లేదా 80% యమునా జలాల్ని అక్కడ ఉన్నటువంటి కర్మాగారాలకి పరిశ్రమలకి మళ్లించేస్తూ ఒక 10-20% యమునా జలాల్ని ఢిల్లీలో ఉండేటువంటి మురుగునీటితో కలిపేసి బృందావనం వైపు పంపిస్తున్నారు. దానివల్ల వచ్చేటువంటి యమునా జలాలన్నీ కూడా మురుగు నీరులా కనిపిస్తున్నాయి అన్నమాట. వ్యక్తిలో లోభం అనేటువంటిది పెరిగిన కొలది ఏ విధంగా వ్యక్తి హృదయం కల్మషం అవుతుందో ఆ చుట్టుపక్కల వాతావరణం కూడా అదేవిధంగా కలుషితం చేసుకుంటూ వస్తాడు అన్నమాట. అట్లాంటి ప్రభావం పుణ్యక్షేత్రం మీద కూడా పడుతుంది. పుణ్యక్షేత్రం కూడాను వ్యక్తుల లోభాలకు లొంగినప్పుడు అక్కడ కల్మషాలు అనేకమైనటువంటి బయలుదేరుతూ ఉంటాయి. అదే మనం చూస్తుంటాం చాలా దేవాలయాల్లో ఈ లోభం అనేది పెరిగితే ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి కృష్ణ చైతన్యం భక్తి అనేటువంటిది దూరం అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఈ అక్రూరుడికి సంబంధించినటువంటి లీలలో కూడా అదే రకమైన సన్నివేశం జరుగుతుంది. దీనికి గాను మన భక్తులందరూ కూడా అక్కడ ఏం చేస్తున్నారంటే మళ్ళీ పవిత్రమైన యమునా జలాన్ని బృందావనానికి పంపించాలి, బృందావన వాతావరణాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరింప చేయాలని చెప్పేసి మన భక్తులు కూడా చాలా కృషి చేస్తున్నారు దానికోసం. ఇక్కడ వివరించినట్లుగా యమునా జలం యొక్క గొప్పతనం ఆ విధంగా ఉంది. అంత స్వచ్ఛంగా ఉన్న యమునా జలం. యమునా జలం యొక్క ఒక ప్రత్యేకత ఏమిటంటే కృష్ణుడు బృందావనం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు తనకు బృందావనానికి ఇక చిట్ట చివరి బంధంగా ఆ యమునా జలాన్ని ఆయన త్రాగేసి వెళ్ళిపోయాడు అనమాట. యమునా జలాన్ని చిట్ట చివరిగా బృందావన వాసి యమునా జలం కూడా కాళింది కూడా ఆ యమునా జలాన్ని ఆయన త్రాగేసిన తర్వాత మధురాకి వెళ్ళిపోయాడు. ఇంకా బృందావనంలో ఇంకా అందరూ వదిలేశారు. అది గోపికలు వీళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళందరినీ వదిలేసి వచ్చేసిన తర్వాత సరిహద్దుల్లో ఊరి సరిహద్దుల్లోకి వచ్చినప్పుడు యమునా జలం దగ్గరికి వెళ్ళి అక్కడ కాసి నీళ్లు త్రాగి ఆయన దాహం తెచ్చుకొని మళ్లీ రథం ఎక్కి బయలుదేరి వెళ్ళిపోయాడు. 40వ శ్లోకం. అక్రూరుడు వారిరువురిని రథమునందు ఆశీనులను కావించిన పిదప వారి అనుమతిను బడసినవాడై కాళింది రథమునకు వెడలి యథావిధిగా స్నానమాచరించాను. ఇక్కడ కృష్ణుడు ఏం చేశాడంటే ఆయన నీళ్లు తాగేసి వచ్చేసి మళ్ళీ రథంలో కూర్చున్నాడు. కానీ అక్రూరుడు ఏం చేశాడంటే మీరు ఈ రథంలో కూర్చున్నాడు అని చెప్పి వాళ్ళ అనుమతి తీసుకుని ఆయన కాళింది యమునా నదిలోకి స్నానం చేయడానికి వెళ్ళాడు. వెళ్లిన తర్వాత నీటి యందు మునిగి సనాతన వేదమంత్రములను జపించుండగా అతడు అకస్మాత్తుగా బలరామ కృష్ణులను తన ఎదుటగా అంచాను. ఆ నీటిలోకి వెళ్ళి అక్కడ ఈ వైదిక మంత్రాలన్నీ కూడా ఉచ్చరిస్తున్నాడు, పురుష సూక్తులన్నీ కూడా చెప్తున్నాడు. దానివల్ల ఆయనకి కృష్ణుడు బలరాముడు ఇద్దరు నీళ్ళలో కనిపించారు. రథమునందు ఆసీనులైనటువంటి అనకదుందుబి తనయులు ఇరువురు ఇచ్చడి జలమునందు ఎట్లు నిలబడి ఉన్నారు, అయినను వారు రథమును విడిచి ఉండవచ్చును అని అక్రూరుడు తలచాను. కానీ అతను నది నుండి బయటకు వచ్చినంతటా వారిరువురును పూర్వము వలె రథములోనే ఉండేది. నది ఎందు వారిని దర్శించడం మిథ్యేనా అని తనలో తలుచుతూ అంతటా అతడు తిరిగి రథంలోనికి ప్రవేశించాను. నీళ్లలో కృష్ణ బలరాము కనబడగానే ఈయనకు అర్థం కాలేదు. ఇప్పుడే రథంలో కూర్చోబెట్టి వచ్చాను కదా, మళ్ళీ నీళ్ళకి ఎట్లా వచ్చారు వీళ్ళని చెప్పి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి రథంలో చూస్తే రథంలోనే ఉన్నారు వాళ్ళు. మళ్ళీ రథంలోనే ఉన్నారు, ఇక్కడ నీళ్ళు వచ్చేసింది నేను కలా లేకపోతే నిజమా, ఆయనకి అర్థం కాలేదు. సరే స్నానంగా పూర్తి కాలేదని చెప్పి మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళాడు స్నానం చేయడానికి. ఇప్పుడు అక్రూరుడు అచ్చట అవనత శిరులకు సిద్ధ చాణర గంధర్వ అసురుల చేస్తుదింపబడుచున్నట్టి పన్నగేశ్వరుడుగు అనంతశేషుని గాంచను. ఈసారి వెళ్ళినప్పుడు ఎవరు కనపడ్డారంటే అనంతశేషుడు కనపడ్డాడు. ఆ అనంతశేషుని ఎవరు కీర్తిస్తున్నారంటే సిద్ధ చారణ గంధర్వ అసురులు కూడా ఆయన కీర్తిస్తున్నారు. అనంతశేషుడు అనంటే ఇక్కడ ఆధ్యాత్మ గురువుగా మనం చెప్తాం. ఆయన స్వయంగా అక్కడ ఎవరున్నారు, బలరాముడు ఉన్నాడు, అక్కడ కృష్ణుడు బలరాముడు ఇద్దరు ఉన్నారు. ఈసారి మళ్ళీ ఇతను లోపలికి నదిలోకి రాగానే మొట్టమొదటి ఎవరు కనపడ్డారు, ఈసారి అనంతశేషుడు కనపడ్డాడు. ఆ దేవదేవుడు సహస్ర శిరుడు, సహస్ర పణయుతుడు, సహస్ర కిరీటధారుడు అయి ఎండుటను అక్రూరుడు చూశాను. ఇక్కడ అనంత దేశం కూడా దేవదేవుడు అని చెప్పడం, కృష్ణ బలరాములు ఇద్దరు కూడాను స్వయంగా భగవంతుడు, ఇద్దరు బృందావనంలో ఉన్నటువంటి ఇద్దరు భగవంతుడు అని చెప్పి వాళ్ళు పిలువబడుతుంటారు. కాబట్టి ఇక్కడ బలరాముడు ఆయన ఒక సేవక భగవంతుడిగా కృష్ణుడికి సేవ చేస్తూ ఆయన ప్రతి అవతారంలో కూడా వస్తూ ఉంటాడు. కాబట్టి లక్ష్మణుడుగా, నిత్యానంద ప్రభువుగా ఇక్కడ కూడా బలరాముడు ఉన్నాడు. ఆ బలరాముడు సహస్రశిరుడు, సహస్ర ప్రణయితుడు, వేలాది పడగలతో సహస్ర కిరీటధారుడు అయి ఉండడం అక్రూరుడు చూశాడు. నీలాంబరముతోనూ కమల తుడులు నందరి తంతువుల వలె తెల్లనైన దేహత్యాయంతోనూ అతడు పలు శృంగములను కూడిన ధవళ కైలాస పర్వతం వలె గోచరించింది. పెద్ద కైలాస పర్వతంలాగా ఉన్నాడు అనమాట ఆ అనంతశేషుడు. అనంతరం అక్రూరుడు అనంతశేషుని ఒడిలో ప్రశాంతంగా పవళించి ఉన్నటువంటి భగవంతుని చూశాడు. ఆ పరమ పురుషుడు ఘన నీలమేఘ వనుడై ఉండాను, ఘన నీలమేఘ వనుడై ఉండెను, పీతాంబరధరుడు, చతుర్భుజుడు, అరుణ కమలపత్ర నేత్రుడు నగు అతని వదనము దర్హాసముతోనూ ప్రీతి వెలుపడి వీక్షణములతోనూ సుందరముగు కనుబొమ్మలతోనూ ఉన్నతముగు నాసికతోనూ చక్కని కన్నుముతోనూ సుందరముగు గండస్థలములతోనూ అరుణాధరములతోనూ అత్యంత ఆకర్షణీయముగను ప్రసన్నమునుగను తోచను. అతని స్థూలముగు భుజములు విశాలముగు వక్షస్థలము సుందరముగా నుండెను. అతని బాహువులు సుదీర్ఘములు బలిష్టములు అయి ఉండెను. అతని కంఠము శంఖమును పోలి ఉండెను. నాభి లోతుగా ఉండెను. ఉదరము అశ్వత్థ వృక్షం వలె రేఖాయుతమై ఉండెను. భగవంతునికి వర్ణన అంతా కూడా చెప్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా అక్రూరుడు చూస్తున్నాడు. సుదే గోస్వామి ఇదంతా కూడా చాలా చక్కగా వివరిస్తున్నారు. అతడు విశాలముగు కటి ప్రదేశమును, తిరుగులను, ఏనుగు తొండము వంటి ఉరువులతోనూ, సుగఠితములైన జానుయుగమును, జంగలను కలిగి ఉండెను. పాదపద్మములను శోభాయమానము కావించడి అంగుళీ అంగుష్టి పాదపద్మములను శోభాయమానము కావించడి అంగుళీ అంగుష్టి దళనక కాంతిని సమున్నతమగు గుల్పములను ప్రతిబింబించుచుండెను. బాగా గ్రాంధికంగా రాసినటువంటి వివరణ ఇదంతా కూడా భగవంతుని కీర్తించేటువంటిది. ఆయనకి పాదపద్మాలు ఎంత అందంగా ఉన్నాయి, వాటికి పాదపద్మాలకి ఏ ఆభరణాలతో చక్కగా అలంకృతమై ఉన్నాయి, కాలి గోర్ల దళ నక కాంతి, గోర్ల యొక్క కాంతి, ఆ కాంతి ఎంత సమృతంగా ప్రతిబింబిస్తుంది, అవన్నీ కూడా వివరిస్తున్నారు. అమూల్య మణి ఖచ్చితముగు కిరీటములు, కంకణములు, అంగదములతోనూ, కటిసూత్రముతోనూ, యజ్ఞోపవీతముతోనూ, హార నూపరు కుండములతోనూ శోభితుడై అతడు దేదీప్యమానముగా ప్రకాశించుండెను. ఒక చేతి యందు పద్మమును పట్టుకుని అతడు ఇతర హస్తములలో శంఖచక్ర గదలను దాల్చి ఉండెను. శ్రీవత్స చిహ్నము, తేజోమయము కౌస్తుభమణి, వనమాల అతని వక్షస్థలమును అలంకరించి ఉండెను. ఇదంతా కూడా ఈ అక్రూరుడు చూసినటువంటి వర్ణన. భగవంతుణ్ణి ఆ విధంగా అతను ఆ యమునా జలాల్లో చూస్తున్నాడు అనమాట. ఏదైతే స్వామిని ఆయన బృందావనం నుంచి తీసుకుని వచ్చాడో, బృందావనంలో తీసుకొచ్చినటువంటి కృష్ణ బలరాములు ఇద్దరిని కూడా ఆ యమునా నది తీరాన కాసేపు రథాన్ని ఆపి వారిద్దరిని రథంలో కూర్చోబెట్టి స్నానం చేద్దామని యమునా నదిలోకి వెళ్ళగానే ఆయనకు కనపడినటువంటి దృశ్యం ఇది. భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే, అక్రూరుడు ఆయన ఎంతో గొప్ప భక్తుడు గనక ఆయనకున్నటువంటి భక్తిని, ఆయనకున్నటువంటి విశ్వాసాన్ని మరింత పెంచడం కోసం అని చెప్పి తనకి అసలైనటువంటి దివ్య స్వరూపాన్ని అక్కడ అక్రూరునికి దర్శనమిప్పిస్తున్నాడు. సుదర్శన విధం రూపం దృష్టవ నసియన్మమ దేవాప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షిణ అని చెప్పి భగవద్గీతలో అర్జునుడు చెప్తున్నాడు అనమాట. ఏమనంటే, స్వామి నీ యొక్క దివ్యమైనటువంటి రూపం ఏదైతే ఉందో ఈ రూపాన్ని, ఇది ఎవరికి కూడా సాధ్యం కాదు ఈ రూపాన్ని దర్శించడం. దేవాప్యస్య రూపస్య, దేవతలందరూ కూడా ఏంటంటే ఈ దివ్యమైనటువంటి రూపాన్ని చూడాలని చెప్పి నిత్యం తహతహలాడుతూ ఎదురు చూస్తూ ఉంటారు. నిత్యం దర్శన కాంక్షిణ, నీ యొక్క ఈ దర్శనాన్ని నిత్యం చేసుకోవాలని వాళ్ళు ఎప్పుడు కూడా కాంక్షిస్తూ ఉంటారు. అక్రూరుడికి ఆ అనుగ్రహాన్ని భగవంతుడు ఇచ్చాడు కాబట్టి అక్రూరుడు ఇక్కడ ఆ దివ్యమైనటువంటి భగవంతుని యొక్క రూపాన్ని తను చూడగలిగాడు. కానీ అక్రూరుడు ఏం చేశాడు, భగవంతునికి దివ్యరూపాన్ని చూశాడు, బాగానే ఉంది. కానీ ఆ భగవంతునికి దివ్యరూపాన్ని చూడడానికి ముందుగా అతను ఏం చేశాడు అంటే, బృందావనంలో భక్తులకు దివ్యమైనటువంటి వైభవాన్ని, భాగ్యాన్ని ఎంతగానో కీర్తించాడు. అతను బృందావనకి వెళ్లే ముందు అక్కడున్న భక్తులు ఎంత భాగ్యం చేసుకున్నారో, భగవంతుని దగ్గరుండి భగవంతునికి లీలలన్నీ కూడా చూస్తున్నారు, భగవంతుని లీలలో వాళ్ళు పాలు పంచుకుంటున్నారు అని చెప్పి భక్తులను కూడా కీర్తిస్తూ ఒక పక్కన కంసుల పట్ల ఉన్న భయాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా బృందావనంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కృష్ణ బలరామును తీసుకుని ఆయన తిరిగి వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని మాత్రము ఆయన అక్కడ లెక్క చేయడం జరగలేదన్నమాట. వెళ్లేటప్పుడు ఆ భక్తులు ఎంతగానో కీర్తించుకుంటూ లోపలికి వెళ్ళిన వ్యక్తి తీరా వెళ్లి కృష్ణ బలరాముడు చేతికి చిక్కగానే బయటికి వచ్చేటప్పుడు ఆ భక్తులు ఆయన లెక్క చేయలేదు. అరే, నేను తీసుకెళ్తున్నాను ఈ కృష్ణ బలరాముల్ని, మళ్ళీ తిరిగి తీసుకుని వచ్చేస్తాను, తిరిగి పంపించేస్తాము, ఇలాంటి మాటల్లో ఏ ఒక్క మాటని చెప్పి వాళ్ళు ఏదన్నా వాదార్చడానికి ఒక ప్రయత్నం కూడా చేయలేదు. అలా చేయలేదు కాబట్టి అక్కడున్న గోపికలు ఏం చేశారంటే, వాళ్ళకి గోపికలకు ఉన్నటువంటి ఒకే ఒక దృష్టి ఏమిటి అంటే వాళ్ళు కృష్ణ దృష్టి ఒక్కటే ఉందన్నమాట. భాగవతంలో ప్రహ్లాద మహారాజు గురించి వర్ణించేటప్పుడు సుఖదేవ గోస్వామి చెప్తారు, అందరూ కూడాను రకరకాల గ్రహాలు బట్టి బాధపడుతూ ఉంటారు. ఈ గ్రహాల్లో ఏదో గ్రహం మన మీద ఎప్పుడు ప్రభావం చూపిస్తుంటుందంట. ఆ ప్రభావం వల్ల ఏంటంటే గ్రహస్థితులన్నీ కూడాను సరిగా ఉంటాయి, ఒకసారి ఉండవు. ఎవరైనా సరిగా ప్రవర్తించకపోతేనో, లేకపోతే ఎవరికైనా బాగా నష్టం వస్తేనో, వాడి గ్రహం ఏం పట్టిందో గ్రహం పట్టిందేమో, వాడికి సరిగా దుస్థితి దాపురించింది అని చెప్పేసి అంటూ ఉంటారు. అందులో సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, ఈ ప్రహ్లాదుడికి కూడా ఒక గ్రహం పట్టింది. అదేమిటి అంటే కృష్ణ గ్రహం పట్టింది. ఆ కృష్ణ గ్రహం పట్టడం వల్ల ఏంటంటే అతను ప్రతిదీ కూడా కృష్ణమయంగా చూస్తున్నాడు, కానీ కృష్ణుడికి భిన్నమైనటువంటి దాన్ని దేన్ని కూడా అతను చూడలేకపోతున్నాడు అని చెప్పన్నారు. అలాంటి కృష్ణ గ్రహము చాలా సంపూర్ణమైనటువంటి స్థాయిలో పూర్తిగా ఆవహించింది ఎవరికి అంటే గోపికలకి. వాళ్ళు ఏమిటంటే ఏది చూసినా కానీ కృష్ణుడు అనేటువంటి దృష్టితో చూసేవాళ్ళు కనుక కృష్ణు నుంచి దూరం చేసేటువంటి ఎవరినైనా కానీ వాళ్ళు లెక్క చేయరు. వాళ్ళకి ఏదైనా చూస్తే కృష్ణుడు గుర్తుకొస్తుంది అంటే వెంటనే వాళ్ళు దానిని ఆస్వాదిస్తారు. వాళ్లకు వృందావనంలో కొన్ని చెట్లు ఉంటాయి, అవి కృష్ణుడు వర్ణంలో కనపడతాయి, తమాల వృక్షాలు అవి. వాటిని చూడగానే కృష్ణ గుర్తుకు తెచ్చుకుని ఆ చెట్లను ఎంతగానో ప్రేమిస్తారు. ఆ తమాల వృక్షపు ఆకులు ఉంటాయి, కృష్ణుడి యొక్క చేతి స్పర్శ ఎలా అయితే ఉంటుందో వసంతకాలంలో అంత సున్నితంగా ఆకులు ఉంటాయంటే చిగురాకులు. ఆ వృక్షపు చిగురాకులను చూస్తే వాళ్ళు కృష్ణ గుర్తుకు తెచ్చుకుంటారు, దానివల్ల చిగురాకులను ఎంతగానో ఇష్టపడతారు వాళ్ళు. ఇలా వాళ్ళు బృందావనంలో ప్రతి ఒక్క వస్తువుని దేనైనా చూస్తే కృష్ణుడు గుర్తుకు తెప్పించేటువంటి ఏ వస్తువునైనా కానీ వాళ్ళు ఎంతగానో మెచ్చుకుంటారు, కీర్తిస్తారు. వీటి భాగ్యం ఎంతో కదా అని మెచ్చుకుంటారు. ఒక గడ్డిని కూడా చూసి వాళ్ళు గడ్డి చక్కగా నిటారుగా ఏపుగా పెరుగుతూ ఉంటే దాన్ని చూసి అంటారు, కృష్ణుడు పాదస్పర్శ వల్ల ఈ గడ్డి చూడు ఎంత చక్కగా పెరుగుతుందో అంటారు. అలాంటి గోపికలే కృష్ణు నుంచి వాళ్ళని ఏదైనా దూరం చేస్తుంది అంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళని సరే లెక్క చేయదు అనమాట. వెంటనే వాళ్ళని శపించేస్తారు, వాళ్ళని చేపలార్థాలు పెట్టేస్తారు. కనురెప్పలు కృష్ణుని చూడడానికి ఏదో అడ్డం వస్తున్నాయని చెప్పేసి కళ్ళు మనకి తెలియకుండానే మనము కనీసం 10 సెకండ్ల కన్నా ఒకసారి కళ్ళు మూయడం జరుగుతుంది. తెలియదు సృష్టిలో కార్యం జరిగిపోతుంది, మనకు తెలియదు అసలు. మనం కళ్ళు మూసి కళ్ళు తెలుస్తున్నాం అనేటువంటిది అది మనకి దృష్టిలోనే ఉండదు. మనం ఎంత ఎక్కడ ఎంత తీవ్రమైనటువంటి సంభాషణ చేస్తున్నా గానీ, ఎన్ని మనం 24 గంటల్లో 12 గంటల్లో మెలుగుకున్నప్పుడు కనీసం ఏం మాట్లాడుతున్నా గానీ సహజంగా జరిగిపోతున్నది కార్యం, అంతే. దాన్ని ఎవరు ఏం చేయలేరు, దాని గురించి మనం అంత పట్టింపు కూడలేదు. కానీ వాళ్ళు కృష్ణుని చూడడంలో ఎంత నిమగ్నమై ఉన్నారు అంటే ఆ కనురెప్ప వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది. ఈ కనురెప్ప పడింది, ఈ కనురెప్ప పడినటువంటి ఈ క్షణంలో ఈ కృష్ణుడి దర్శనం మనకు లభించలేదు, అది వాళ్ళకి లెక్క. అందువల్ల ఏమన్నారంటే కనురెప్పలు పెట్టి సృష్టికర్త ఎంత తప్పని చేశాడు, ఆ కనురెప్పలు పెట్టినటువంటి ఆ క్షణకాలంలో మన కృష్ణుడి యొక్క దర్శనం దూరం వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇక్కడ చూడండి, ఒక కనురెప్ప మూతపడితే కృష్ణుడి దర్శనం దూరం అవుతుందని బాధపడేవాళ్ళు, అలాంటి కృష్ణుడు బృందావనం వదిలిపెట్టేసి మధుర వెళ్ళిపోతున్నాడంటే ఇంకా వాళ్ళకి బాధ ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచించండి. కనురెప్ప మూతకే కృష్ణుడి దర్శనం కోల్పోతున్నామని బాధపడేవాళ్ళు, కృష్ణుడు అసలు బృందావనం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడంటే ఇంకా వాళ్ళకి వచ్చేటువంటి బాధ మామూలు బాధ కాదు. అందుకనే ఆ శ్లోకాల్లో విధాతను, ఈ విధాత ఎంత దుర్మార్గుడు, ఇచ్చింది ఇచ్చినట్టే ఇచ్చి మాకు కృష్ణుని ఇచ్చి మళ్ళీ కృష్ణుని మనించి దూరం చేసేస్తున్నాడు అని చెప్పేసి విధాతను తిడుతున్నారు. మరి అదేవిధంగా ఈ అక్రూరుణ్ణి, ఇతను అక్రూరుడు అని ఎవరు చెప్పారు పొరపాటున, ఇతను పరమ క్రూరుడు, ఇతను మా నుండి కృష్ణుని దూరం చేసుకుని తీసుకెళ్లిపోతున్నాడు అని చెప్పి తిడుతున్నారు. అక్కడ ఆచార్యులు ఏమని వివరిస్తున్నారంటే, అక్రూరుడు చేసినటువంటి పొరపాటు బృందావనం వెళ్ళేటప్పుడు అంతగా భక్తులను పొగిడాడు, ఎంతగానో వాళ్ళని కీర్తించాడు, వాళ్ళ భాగ్యం ఏం భాగ్యం అని చెప్పి మెచ్చుకున్నాడు. తీరా వెళ్లిన తర్వాత కృష్ణ బలరాముడు చేతికి లభించిన తర్వాత ఆ బృందావనంలో ఉన్న భక్తులు ఒక్కరిని కూడా ఏం పలకరించకుండా ఏం మాట్లాడకుండా తన పాటికి తన కృష్ణ బలరాముని ఎక్కించుకుని బయలుదేరేశాడు. దాన్ని ఆచార్యులు తప్పుపడుతున్నారు. కృష్ణుడి కోసం వచ్చే ముందు భక్తులను ఎంతగా గొప్పగానో మనం విలువనిచ్చి వాళ్ళకి ఎంతగానో మనం కీర్తించి చేసి తీరా కృష్ణుడి చేతిలో దొరికిన తర్వాత భక్తులు కాదని చెప్పి తిరిగి వచ్చేస్తే అది ఎంత పొరపాటు అని చెప్పేసి అంటున్నారు. అంటూ ఆచార్యులు ఏమని వివరిస్తున్నారంటే, ఈ కారణంగా ఆ గోపికులు అతన్ని శపించారు. ఏమని శపించారు? అర్ధాంతరంగా వచ్చి మా దగ్గర నుంచేసి అడగకుండానే కృష్ణుని తీసుకుని వేసేసి మమ్మల్ని ఓదార్చకుండానే కృష్ణుని దూరం తీసుకెళ్లిపోతున్నాం. మా నుండి కృష్ణ ఏ విధంగా అయితే దూరం చేశావో భవిష్యత్తులో ఏదో ఒక రోజు నీకు కూడా ఆ కృష్ణ వియోగం కలుగుతుంది. ఏ విధంగా? నువ్వే కృష్ణ నుంచి దూరంగా వెళ్ళిపోతావు. ఈరోజు మా నుండి కృష్ణ దూరంగా తీసుకెళ్తున్నావు కదా, రేపు నువ్వు కృష్ణ నుంచి దూరంగా వెళ్ళిపోతావు అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ విధంగా వాళ్ళు పెట్టినటువంటి శాపం వలన ఏమైంది అని చెప్పేసి అంటే ఆచార్యులు వివరిస్తున్నారు ఈ భాష్యంలో. ఈ సంబంధం పడిన ఉపాఖ్యానం గురించి చెప్తున్నారు. ఎందుకు ఈ అక్రూరుడు అనేటువంటి వాడు ఎంత భక్తుడైనప్పటికీ కూడా లోభిత్వం అనేటువంటిది ఎంత ప్రలోభం చేసి అక్కడ కృష్ణుడికి దూరం చేసింది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. భాగవతంలో ఒక శ్లోకం ఉంది క్షుత్పిపాసాన్ని గురించి చెప్తూ, కామం గురించి, క్రోధం గురించి, లోభం గురించి ఒక శ్లోకం ఉందన్నమాట. అందులో ఏముంటుందంటే, క్షుత్పిపాస ఉంది, ఆకలి దప్పికలు, టక్కన మనము ఏదైనా తినేస్తే, లేదు టక్కన గొంతులో గుక్క నీరు త్రాగేస్తే కొంతన్నీ క్షుత్పిపాసలు ఉపశమిస్తాయి. ఆ విధంగా కామక్రోధాలు అనేటువంటివి ఉన్నాయి. కామం ఉంది, ఆ ఉద్రేకం మనల్ని ఆవహించినప్పుడు ఉన్నటువంటి అవకాశాల వల్ల ఆ కామోద్రేకం అనేటువంటిది అది ఒకసారి తీరింది అనుకోండి, వెంటనే ఏమవుతాడంటే మనిషి మళ్ళీ మామూలు స్పృహలోకి వస్తాడు. కోపం ఉంది అని నేను దాని గురించి అర్థం చేసుకొని చెప్తున్నాను. కోపం ఉంది, చక్కర మనం కోపడిన తర్వాత ఆ కోపం కక్కేసిన తర్వాత మళ్ళీ చల్లబడతాం, అది ఎందుకు కోపం పడ్డాము అలా చేస్తాం. కామక్రోధలు ఇవ్వాలైనా సరే ఒకసారి ఎట్లా మనం టచ్ చేసి వదిలేస్తే కాస్త చల్లబడతాయేమో, కానీ లోభం అనేది ఉంది చూసారా, ఇది మాత్రం అట్లాంటిది కాదు. టచ్ చేసిన కొద్ది కూడాను పెరిగిపోతూ ఉండేది. ఇదన్నా కొంచెం ఆలోచించడానికి గ్యాప్ ఉంటుంది, దీనికి కామక్రోధాలకి గ్యాప్ ఉంటుందంట. కామం ఒకసారి ప్రదర్శిస్తేనో, కోపం ఒకసారి ప్రదర్శిస్తేనో మళ్ళీ తర్వాత అరే ఎందుకు కోపడ్డాను నేను, అరే ఎందుకు నేను ఆ ఉద్రేకపడ్డాను ఆలోచిస్తా. లోభి అతనికి మాత్రము ఆలోచించడానికి, పరామర్శ చేసుకోవడానికి కూడా గ్యాప్ దొరకదంట. అందుకని భాగవతంలో ఆ లోభం అనేది చాలా చాలా ప్రమాదము, దాని నుంచి ప్రతి ఒక్కరు కూడా బయటపడాలని చెప్పి వివరణ చెప్పిందనమాట. ఇక్కడ ఏ విధంగా ఉంది అని మనం గమనిస్తే, దీనికి ముందు కొన్ని అధ్యాయాల ముందు ఇంకొక సన్నివేశం వచ్చింది. అదేమి సన్నివేశం అంటే, కృష్ణుడు బలరాముడు వీళ్ళిద్దరూ కలిసి బృందావనంలో విహరిస్తూ ఉన్నప్పుడు వీళ్ళ వెంట గోపికలు కూడాను విహారానికి వెళ్లారు. సాయంకాలం పూట షికారికి వెళ్ళినట్లుగా వెళ్లారు. వెళ్ళినప్పుడు ఏమైందనంటే, శంఖచూడ అనేటువంటి ఒక రాక్షసుడు వచ్చాడు. ఆ రాక్షసుడు వచ్చి ఏం చేశాడు, అకస్మాత్తుగా ఇప్పుడు ఏమన్నా గోవులు మందగా వెళుతున్నాయి అనుకోండి, వాటిని దారి తప్పించడానికి కొద్దిమంది దొంగలు ఏం చేస్తారంటే పెద్ద కర్ర తీసుకొచ్చి వాళ్ళని అదిలించేసి దారి మళ్లించేసి తీసుకెళ్లిపోతూ ఉంటారు. అలా ఇతను ఏం చేశాడంటే, ఒక పెద్ద కర్ర తీసుకుని వచ్చి అతను భీకరమైన రూపంతో ఆ కర్రను చూపించి భయపెట్టి, అమాయకులైనటువంటి ఆ గోపికల్ని భయపెట్టేసి వాళ్ళందరినీ కూడా ఇంకొక దిక్కుగా తీసుకెళ్లిపోయాడు అనమాట. వాళ్ళెవరిని అతను స్పర్శించలేదు, ఇంకొక దిక్కుగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ విధంగా అపహరించాడు అనమాట. అపహరించినప్పుడు కృష్ణ బలరాముడు అనుకున్నారు, మేము వెళ్తున్నా కదా మా వెనకాల వస్తున్నారే అనుకున్నారు. తీరం చూస్తే వాళ్ళు అట్లా తీసుకెళ్లిపోతున్నాడు. అప్పుడు వాళ్ళందరూ కూడాను కృష్ణుని బలరాముడిని సహాయం చేయమని చెప్పేసి ప్రార్థించారు. వెంటనే కృష్ణ బలరాముడు ఇద్దరు కూడా ఏం చేశారంటే, ఆ శంఖచూడుని వెంటాడారు. ఇద్దరు ఒకేసారి తన మీదకి వచ్చేసరికి ఏం చేశారంటే, శంఖచూడు ఉన్నటువంటి గోపికలను అక్కడే వదిలేసి తాను పాటికి తాను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. కృష్ణుడే ఉన్నాడంటే అప్పుడు వాళ్ళకి రక్షణ ఇమ్మని చెప్పేసి బలరాముడిని అక్కడ పెట్టి తాను శంఖచూడిని వెంబడిస్తూ వెళ్ళాడు. వెళ్లి శంఖచూడిని పట్టుకుని ఒకే పిడిగిలి పొడితో అతనికి శిరస్సుని, శిరస్సులో ఒక విలువైనటువంటి మణి ఒకటి ఉందన్నమాట, ఆ మణిని తీసుకున్నాడు అనమాట. ఆ మణిని తీసుకునేసి అతను అక్కడే వధించేసి ఆ మణిని తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చిన తర్వాత గోపికలందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు. ఆ మణి ఎంతో కాంతివంతంగా ప్రకాశిస్తుంది. ఆ మణిని చూసిన తర్వాత వెంటనే గోపికలు ఏమనుకున్నారంటే, ఈ మణి మాకు ఇస్తే బాగుండు అని చెప్పి అనుకున్నారు. కానీ కృష్ణుడు ఏం చేశాడంటే, ఇది ఒకరికి ఇస్తే ఒకరికి ఇవ్వలేదు అనేటువంటి ఈ రకాలైనటువంటి భేదభావాలు వాళ్ళ మధ్య ఎందుకు, ఇదేదో మనం బలరాముడికి ఇస్తే బాగుంటుందని చెప్పి కృష్ణుడు ఆ మణిని తీసుకుని బలరాముడి చేతికి ఇచ్చేసాడు. ఈ శంఖచూడు ఎవరు అని అంటే, దానికి మళ్ళీ ఆచార్యుడు వివరణ ఏమిటంటే, ఈ శంఖచూడు ఇతను ఆధ్యాత్మిక జగత్తులో రాధారణికి సోదరుడైనటువంటి శ్రీధాముడుగా ఉన్నాడు. రాధారణి చేత శాపగ్రస్తుడై ఆ విధంగా భూలోకంలో ఒక రాక్షసుడిగా జన్మించడం జరిగింది. అక్కడితో అతని కథ. మరి ఈ మణిని ఏం చేస్తాడంటే కృష్ణుడు తీసుకుని బలరాముడికి ఇచ్చేశాడు, నీ దగ్గర ఉంచుకో అని చెప్పేసి. తర్వాత మళ్ళీ ఏం జరిగింది ఆ మణి సతంగము అని అంటే, మణి ఆ బలరాముడు కొద్ది రోజులు తన దగ్గర పెట్టుకున్న తర్వాత లలిత విశాఖ వీళ్ళిద్దరు ఏం చేస్తుంటారంటే, ముఖ్యంగా విశాఖ ఉంది కదా, విశాఖదేవికి ఒక సేవ ఉంటుంది. అంటే అష్టసఖులు మొత్తం 8 మందికి భగవంతుడి దగ్గర 8 ప్రధానమైన సేవలు ఉంటాయి. విశాఖ సేవ ఏంటంటే, భగవంతుని కోసం రకరకాలైనటువంటి ఆభరణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను సేకరించి పెట్టుకుని, రేపు భగవంతునికి ఏ ఆభరణాలు అలంకరించుకొని ముందు రోజు సిద్ధం చేసి పెట్టుకుని భగవంతుడికి ఆ తర్వాత రోజు ఆభరణాలన్నీ అలంకరిస్తుంది అనమాట విశాఖదేవి సేవ. అందుకే బలరాముడు ఏం చేస్తాడంటే ఆమెకి ఈ మణిని తీసుకెళ్లి ఇచ్చేస్తాడు, రేపు నువ్వు ఇది ఉపయోగించు భగవంతునికి సేవలు అని చెప్పి ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే విశాఖదేవి చేస్తుంటే, ఇది ఇంకొక నుంచి నాకు ఇది బహుమతికి వచ్చింది కాబట్టి దీన్ని నా యజమానికి ఇస్తేనే ఇది బాగుంటుందని చెప్పి ఆమె ఏం చేస్తుంది, విశాఖ మణిని తీసుకుని రాధారాణికి ఇచ్చేస్తుంది. రాధారాణి ఏం చేస్తుంటే ఆ మణిని తీసుకుని దానిని ఎంత బాగుంది కదా ఇది అని చెప్పేసి మణిని తన దగ్గరే ఉంచుకొని రోజు ప్రతిరోజు ఉదయాన్నే యమునా నదికి వెళ్తారు వాళ్ళు. అలా యమునా నదికి వెళ్ళినప్పుడు ఏమైందనంటే, యమునా నది యమునాదేవి ఆమె ఏం చేసింది, యమునా నది నదికి వెళ్ళినటువంటి రాధారాణి దగ్గర నుంచి జలం రూపంలో ఆ మణిని తాను తీసుకుందనమాట. యమునాదేవి యమధర్మరాజు వీళ్ళిద్దరూ కూడా ఎవరు అంటే సూర్యుడి కుమారు, సూర్యుడి సంతానం. ఈ యమునాదేవి ఏం చేసిందనంటే సూర్యుని పట్ల కృతజ్ఞతతో, ఎందుకు సూర్యుని పట్ల కృతజ్ఞతతో అంటే తన తండ్రి అనేటువంటిది ఒక అంశము. రెండో అంశం ఏంటంటే భాస్కరోపాసిక అని చెప్పి రాధారాణికి ఒక పేరు ఉంది, అంటే ఎప్పుడు కూడాను భాస్కరును ఉపాసిస్తుంది అనమాట రాధారాణి. ఎప్పుడు నాకు కృష్ణ యొక్క ప్రాప్తి ఉండాలని చెప్పి భాస్కరుని ఉపాసిస్తుంది. అందువల్ల ఆ సూర్యుడి పట్ల కృతజ్ఞతతో రాధారాణి దగ్గర నుంచి తీసుకున్నదే కదా ఆ మణి, అందుకని ఏం చేస్తుంది యమునాదేవి ఆ మణిని తీసుకెళ్లి సూర్యుడికి ఇచ్చేస్తుంది. సూర్యుడి దగ్గర ఉంటుంది ఆ మణి. సూర్యుడి దగ్గర ఉన్నప్పుడు సత్రాజిత్ అని చెప్పేసి సూర్యుడి భక్తుడు ఒకడు ఉంటాడు, అతను మణి కోసం సూర్యుడి కోసం తీవ్రమైన తపస్సు చేసినప్పుడు భక్తుడికి తాను గుర్తుగా ఒక కానుకి ఇవ్వాలని చెప్పి సూర్యుడు ఏం చేస్తాడంటే ఆ మణిని తీసుకెళ్లి సత్రాజిత్కి ఇచ్చేస్తాడు. సత్రాజిత్ ఆ మణిని తీసుకుని ద్వారకా నగరానికి వస్తాడు. అతను ద్వారకా నగరంలో నివసించేటువంటి ఒక వ్యక్తి సత్రాజిత్. అతని దగ్గర ఈ మణి చేతికి రాగానే మణిని తీసుకుని అతను వచ్చేస్తాడు. మణితో అతను రథంలో వస్తుంటే రెండో సూర్యుడు ఏమన్నా వస్తున్నాడా అన్నట్లు అనిపిస్తుంది. ద్వారకా నగర వాసులు కలత చెందిపోయి ఇంకో రెండో సూర్యుడు ఏమైనా వస్తున్నాడేమో, పెద్ద మహాత్ముల్లో ఉన్నాడు ఇతను అని చెప్పి కృష్ణుడి దగ్గరికి వెళ్లి విషయం చెప్తారు. కృష్ణుడు ఏం చేస్తాడంటే, మీరు పొరపడుతున్నారు, వచ్చేది రెండో సూర్యుడేం కాదు, సూర్యుడి అనుగ్రహంతో ఆ సమంతక మణిని తీసుకుని వస్తున్నటువంటి సత్రాజిత్తు. అతను ఆ మణి ప్రభావం చేత ఆ విధంగా ప్రకాశిస్తున్నాడు అని చెప్తాడు. సత్రాజిత్ ఏం చేస్తాడు, ఆ మణిని తీసుకుని తన ఇంట్లో పెట్టుకుని ఒక పూజాస్థానంలో పెట్టుకుని దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ మణి చాలా శక్తివంతమైనట్టుంది అనమాట. ఆ మణి గురించి తెలుసుకున్న తర్వాత కృష్ణుడు ఏం చేస్తాడంటే, ఒక రోజున సత్రాజిత్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. మామూలుగా రాజ్యంలో ఏదైనా సరే ఒక విలువైనటువంటి ఉందంటే అది ఎవరి దగ్గర ఉండాలంటే రాజు దగ్గర ఉండాలి. ఇది సమంతక మణి చాలా విలువైంది కాబట్టి ఇది మనము మన ఎదురాజుకి ఇస్తే బాగుంటుంది. ఎదురాజు ఎవరు, ఉగ్రసేనుడు. ఉగ్రసేనుడికి ఇస్తే ఇది బాగుంటుంది, ఎందుకంటే అతను యదువంశానికి మూలమైన వ్యక్తి కనుక అతని దగ్గర ఇది ఉంటే బాగుంటుంది, అతనికి ఇద్దామా అని చెప్పి అడుగుతాడు. సత్రాజిత్ ససేమిరా అంటాడు అనమాట, ఎవరికి ఇచ్చేది లేదు, నేను కష్టపడి తపస్సు చేసి సూర్యుడి దగ్గర నుంచి తెచ్చుకున్నాను కాబట్టి నేను ఎవరికి ఇవ్వను అంటాడు. కృష్ణుడు ఇంకా దాని గురించి ఇంకా అతను బలవంతం చేసి ఉపయోగం లేదని చెప్పి వదిలేసి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఏమవుతుంది, సత్రాజిత్ యొక్క తమ్ముడు ప్రసేనుడు అని చెప్పేసి ఉంటాడు. ఆ ప్రసేనుడు ఏం చేస్తాడు, అతను అన్న దగ్గర ఆ మణిని తీసుకొని ఒకరోజు వేటకని చెప్పి అడవిలోకి వెళ్తాడు. అడవిలో వేటకు వెళ్ళినప్పుడు ఒక సింహం కనపడితే సింహాన్ని వేటాడదామని చెప్పేసి ప్రయత్నం చేస్తే పక్కన సింహం ఎదురు తిరుగుతుంది. ఎదురు తిరిగి ఇతని మీద అమాంతం దారిలో పొంచి ఉండి ఇతని మీద అమాంతం పడిపోయి దాడి చేసి ఇతన్ని పూర్తిగా చీల్చి చెన్నాడు చంపేస్తుంది అనమాట. చంపేస్తున్నప్పుడు ఇతని మెడలో ఆ మణి దానికి దొరుకుతుంది. దొరికినప్పుడు సింహం ఏం చేస్తుందంటే ఆ మణిని తీసుకుంటుంది. మణిని తీసుకుని ఒక గుహలోకి వెళ్తుంది. ఆ గుహలో ఒక జాంబవంతుడు ఉంటాడు, ఒక బల్లోకం ఎవరంటే జాంబవంతుడు. ఆయన ఏం చేస్తాడంటే, దీని చేతులు అంత విలువైన మణి ఎలా వచ్చిందని చెప్పేసి ఆ సింహాన్ని సంహరించేసి ఆ మణిని తీసుకుని తన కుమార్తె జాంబవతికి ఇస్తాడు. జాంబవతి ఆ మణితో ఆడుకుంటూ ఉంటుంది. ఇదంతా జరిగేలోపు అక్కడేమైపోతుంది, ఊరి జనం అంతా కూడా సత్రజిత్ ఏమని చెప్తాడంటే, కృష్ణుడు వచ్చి నన్ను మణి అడిగాడు, నేను ఇవ్వలేదని చెప్పేసి ఈరోజు నా తమ్ముడిని కనపడకుండా చేసేసాడు, తమ్ముడితో పాటు మణిని కూడా మాయం చేసేసాడు అని చెప్పి కృష్ణుడి మీద అపవాదం వేస్తాడు. ఆ అపవాదం రూపుమాపుకోవాలని చెప్పేసి కృష్ణుడు ఏం చేస్తాడు అంటే, వెంటనే అప్పటికప్పుడే ద్వారకలో ఉన్న కొద్దిమంది మనుషులను తీసుకుని మీరు కూడా నాకు తోడరండి సాక్ష్యం చూసేదానికి, ఆ మణి ఎక్కడున్నా మనమే వెతుకుదాం పదండి అని చెప్పి బయలుదేరుతాడు. వెళ్ళినప్పుడు వీళ్ళు వెతగ్గా వెతగ్గా అడుగులో వెళుతూ ఉంటే ఒక చోట వస్త్రాల నుంచి చినిగిపోయి రక్త మరకలన్నీ కనపడతాడు. అనుమానం వచ్చి కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే ప్రసేనుడు చనిపోయి ఉంటాడు. అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది, ఇది ఎవరో ప్రసేనుడి దగ్గర నుంచి చంపేసి మరీ తీసుకెళ్లారు. ఇంకా అలా ముందుకు వెళితే అక్కడ సింహం శరీరం కనపడుతుంది, అది చనిపోయి ఉంటుంది. బహుశా ఈ సింహం గుర్తులు ఉన్నాయి కదా ఈ ప్రసేనుడి శరీరం మీద. కృష్ణుడు అర్థం చేసుకుంటాడు, ప్రసేనుడినేమో సింహం చంపితే సింహాన్ని ఇంకొకరు ఎవరో చంపే మడిని తీసుకెళ్లారు. ఆ సింహం వెళ్ళిన గుర్తులన్నీ చూసుకుంటూ వెళ్తే గుహలోకి వెళ్తాడు. ఆ గుహలో ఒక బాలిక దగ్గర, ఒక యువతి దగ్గర ఈ మణి ఉంది. ఆ మణితో ఆడుకుంటుంది ఆ యువతి. ఆ యువతను చూడగానే వెంటనే అర్థం చేసుకుంటాడు ఈయన. అర్థం చేసుకుని ఆ మణి ఏమి దగ్గరే ఉందని చెప్పి అడుగుతాడు అన్నమాట. అడిగేసరికి ఆమె ఏం చేస్తుందంటే, ఇవ్వదు, ఇవ్వకుండా గట్టిగా అరుస్తుంది అనమాట, తండ్రి కోసం పిలుస్తుంది. అప్పుడు జాంబవంతుడు వస్తాడు. జాంబవంతుడు వచ్చి, ఎవరో ఇతను ప్రత్యర్థిలా ఉన్నాడు, నా కుదురు దగ్గర నుంచి ఈ మణిని తీసుకుంటున్నాడని చెప్పి కోపంతో ఆయన ఏం చేశాడంటే కృష్ణుడితో యుద్ధం చేశాడు. ఈ యుద్ధం చేసేటప్పుడు ఏమవుతున్నారంటే, కృష్ణుడితో పాటు చాలా మంది వచ్చారు. వాళ్ళందరినీ కృష్ణుడే ఉంటాడంటే, మీరు గుహ బయటే ఉండండి, నేను గుహ లోపలికి వెళ్లి విషయం ఏదో తెలుసుకుని వస్తానని చెప్పి అంటాడు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత జాంబవంతుడు సామాన్యుడు కాడు. జాంబవంతుడు కూడా ఇంతకు ముందు యుగంలో రాముడి దగ్గర ఈ వరాలను అడిగి ఉంటాడు, స్వామి నువ్వు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనుగ్రహించావు, నాకు మాత్రం నీ యుద్ధాన్ని అనుగ్రహించని, నీతో యుద్ధం చేయాలని ఉంది నాకు అని. ఎందుకంటే జాంబవంతుడు అంటే వామనదేవుడి దగ్గర నుంచి ఉన్నవాడు ఇతను. వామనదేవుడు భగవంతుడు త్రివిక్రమ ఆకారం చూపించినప్పుడు కూడా ఆ ఆకారం చుట్టూ 21 సార్లు ప్రదక్షిణం చేసిన వాడు జాంబవంతుడు. అంత శక్తివంతుడు ఆయన. అందువల్ల ఆయన ఏమడుగుతాడంటే, నీకు ముఖ్యమైన అవతారం వస్తుంది కాబట్టి అవతారంలో అనుగ్రహం పొందాలనేసి నీతో యుద్ధం చేయాలంటాడు. సరే కృష్ణావతారంలో అవకాశాన్ని ఇస్తానని చెప్తాడు. అందుకని జాంబవంతుడితో యుద్ధం చేస్తుంటే భగవంతుడు, జాంబవంతుడు మహాశక్తివంతుడు, ఈయన భగవంతుడు, ఇద్దరి మధ్య యుద్ధం 28 రోజులు జరుగుతుంది. 28 రోజులు యుద్ధం జరిగేటప్పుడు బయట ఉన్న జనాలందరూ ఏం చేస్తారంటే, ఆ గుహ ముందు అడవిలో ఎంతసేపు కూర్చుంటారు వాళ్ళు మాత్రం, గుహ లోపలికి వెళ్ళాలంటే వాళ్ళకి భయం, పోరు. బయట ఎంతసేపు కూర్చుంటారు, 12 రోజులు కూర్చుంటారు. అప్పటికి 12 రోజులు కూర్చొని ఇంతవరకు లోపల నుంచి కృష్ణుడు రాలేదంటే లోపల ఏదో జరగాల్సింది జరిగిపోయి ఉంటుంది, కృష్ణుడు కూడా అయిపోయాడు ఈ దెబ్బతో అని చెప్పి అనుకుని వాళ్ళు విచారంతో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ద్వారకలో చెప్పేస్తారనమాట, కృష్ణుడు కూడా గుహలోకి వెళ్ళాడు, తర్వాత రాలేదు, 12 రోజులు అయిపోయింది, ఇంతవరకు ఆయన జాడ ఎక్కడ దొరకలేదని చెప్పేసి. ఇంకప్పుడు కృష్ణుడు సంబంధించిన బంధువులు మిగతా వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే, చాలా పెద్ద ఎత్తున పూజలు చేస్తారు. మా కృష్ణుడు సురక్షితంగా రావాలి, మా కృష్ణుడు క్షేమంగా ఉండాలి ఎక్కడున్నా గానీ అని చెప్పి వాళ్ళంతా కూడా రకరకాలైన యజ్ఞాలు, పూజలు, దాన ధర్మాలు అన్ని చేస్తారు కృష్ణుడి కోసం. ఇలా చేస్తుండ ఒకరోజు అకస్మాత్తుగా ఏమవుతుంది, కృష్ణుడు జాంబవతిని తీసుకుని ద్వారకలో ప్రవేశిస్తాడు. ఎందుకంటే జాంబవంతుడు 28 రోజుల తర్వాత ఓడిపోయిన తర్వాత ఆయన భగవంతుడు అని చెప్పి తెలుసుకుని శ్రీరాముడే సాక్షాత్తుని అర్థం చేసుకుని ఏం చేస్తాడంటే, తన కుమార్తెను జాంబవతినిచ్చి వివాహం చేస్తాడు, చేసి పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత జాంబవతిని తీసుకుని కృష్ణుడు ద్వారకా నగరంలోకి ప్రవేశించగానే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో కృష్ణుడు వెళ్ళింది, ఈ విధంగా జరిగింది అని చెప్పి అర్థం చేసుకుంటాడు. కృష్ణుడు ముందు తన ఇంటికి వెళ్లకుండా సత్రజిత్ దగ్గరికి వెళ్ళి, ఈ విధంగా జరిగింది, నీ తమ్ముడు ఈ విధంగా వధించబడ్డాడు, ఇదిగో నీ మణి తీసుకొని చెప్పేసి ఆ మణిని ఆయన చేతిలో పెట్టేస్తాడు. పెట్టేసేసి, నువ్వు నా మీద అనవసరంగా అపనిందేశావు, అందుకని దాన్ని సరిదిద్దుకోవడానికి విషయం చెప్పడానికి ఇది చేశాను. సత్రజిత్ చాలా సిగ్గుపడతాడు, భగవంతుని మీద నేను ఎంత పొరపాటు చేశాను, కృష్ణుని ఎంత నిందించాను, దీనికి నేను ఏదైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఆలోచించి ఏం చేస్తాడంటే, స్వామి ఈ మణితో పాటు నా దగ్గర కన్యకామణి ఉంది, ఎవరు అంటే సత్యబాబు, ఇద్దరిని కూడా నీవే తీసుకో, ఇద్దరిని నీవే వరించు అని చెప్పి సత్రజిత్ ఆ విధంగా కన్యాదానం ద్వారా చేసిన పాపాన్ని పోగొట్టుకుంటాను నేనని చెప్పి ఆయన ఏం చేస్తాడు, సత్యభామను శమంతకుమని ఇద్దరిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చేస్తాడు. శ్రీకృష్ణుడు ఆయన ఏం చేస్తాడంటే, సరే బానే ఉంది, నువ్వు ఎప్పుడైతే కన్యాదానం చేస్తావో దానివల్ల నువ్వు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం అయిపోయింది, ఈ మణి విషయం అయితే నాకు అవసరం లేదు, ఈ మణిని మాత్రం నీ దగ్గరే పెట్టుకో, నీ కుమార్తెని మాత్రం నేను వివాహం చేసుకున్నాను కాబట్టి ఆమెను నేను తీసుకెళ్తానని చెప్పి సత్యభామ సమితుడై జాంబువతి సత్యభామలతో పాటుగా కృష్ణుడు వెళ్ళిపోతాడు, తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఇంకే సత్యరజిత్ దగ్గరే ఉంటుంది అమ్మని, సత్యరజిత్ దాన్ని అక్కడే పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటాడు. దానికి కూడా చాలా శక్తి ఉంటుంది. ప్రతిరోజు కూడా ఏమిటంటే అది 80 కేజీల బంగారాన్ని సృష్టిస్తుంది అనమాట. పూజా గదిలో పెట్టి పూజ చేస్తే తెల్లారేపాటికి పూజా గది ప్రాంతం అంతా బంగారం ఉంటుంది, అంత విలువ కలిగినటువంటిది. ఒక సందర్భంలో ఏమవుతుందంటే కౌరవులు వాళ్ళు ఏదో కుట్ర పన్ని పాండవులందరినీ కూడా లక్కింట్లో పెట్టేసి కాల్చేస్తారు. అలానే వాళ్ళు అనుకుంటారు. కానీ విదురుడు ఏం చేస్తాడు, సహాయం చేసి ఒక వేగును ముందుగానే పంపించి ఆ లక్కీ ఇంట్లో ఒక చండాల స్త్రీని ఆమెతో పాటు 5 మంది కుమారులను పెట్టేస్తాడు. పెట్టేసేసి కుంతీదేవిని పాండవులందరినీ కూడా తప్పించేస్తాడు అక్కడి నుంచి. వాళ్ళంతా కూడా రహస్య సొరంగ మార్గం ద్వారా వాళ్ళు బయటపడిపోతారు. కానీ లోకమంతా ఏమనుకుంటుందంటే లక్కీ ఇంట్లో పడి పాండవులతో సహా కుంతీదేవి పూర్తిగా కాలి బూడిదైపోయారు అని చెప్పి పాండవులు అభిమానించే వాళ్ళంతా ఎంతో బాధపడతారు. ఆ విషయం ఇటు వీళ్ళకు కూడా వచ్చేస్తుంది అనమాట. ఎవరికి, కృష్ణుడికి, ద్వారక నగరం కూడా వెళ్ళిపోతుంది. ఈ విధంగా మీ తండ్రి గారి సోదరి అయినటువంటి వసుదేవుని యొక్క సోదరి కదా, వసుదేవుని సోదరి అయినటువంటి కుంతీదేవి, ఆమె కుమారులు అందరూ కూడా చనిపోయారు అని చెప్పి వస్తుంది. కృష్ణుడు ఏం చేస్తాడు, విషయం తెలుసు ఆయనకి, అక్కడ ఏం జరిగిందని దానికి తెలుసు పరమాత్మునిగా. కానీ ఏం చేస్తుంటే లోకాచారాన్ని అనుసరించి అలానైతే నేను వాళ్ళ వెంటనే పట్టించుకోవాలని చెప్పి బలరాముని తోడు తీసుకుని కృష్ణుడు బలరాముడు ఇద్దరు కలిసి హస్తినాపురం వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరు హస్తినాపురం వెళ్ళగానే కృష్ణుడు బలరాముడు ఇద్దరు ద్వారక నగరంలో లేనటువంటి ఆ అవకాశాన్ని చూసుకుని అక్రూరుడును కృతవర్మ ఇద్దరు ఏం చేస్తారంటే శతధనుడు అనేటువంటి ఇంకొకటి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఏం చెప్తారు, సత్యరాజిత్ ఉన్నాడు ఆయన దగ్గర, మా సమంతకం అని ఉంది, ఊరిలో కృష్ణుడు బలరాముడు కూడా లేరు ద్వారకలో, ఇదే మంచి అదను, సమయం చూసి దాన్ని ఏదో ఒక విధంగా అతని దగ్గర నుంచి తీసుకోవాలి. అతనేమైనా అడిగితే ఇచ్చేవాడు, బెదిరిస్తే ఇచ్చేవాడా, సాక్షాత్ రాజు అడిగినా కూడా ఇవ్వలేదు, కృష్ణుడు అడిగితేనే ఇవ్వలేదు. కాబట్టి ఇంకెలా తీసుకోవాలి, సంహరించి తీసుకోవాలి అని చెప్తారు. శతధనుడు ఏంటంటే అక్రూరుడు కృతవర్మ ఇద్దరు ప్రేరేపించారు కదా అని చెప్పేసి అతను రాత్రికి రాత్రి వెళ్ళిపోయి సత్రజిత్తును సంహరించేసి ఆ సమంతకుమణిని తీసుకుని వచ్చేస్తాడు. ఈ వార్త వెంటనే అక్కడ కృష్ణ బలరాములు తెలిసిపోతుంది. కృష్ణ బలరాములు వెంటనే ఏం చేస్తారంటే టక్కన వెనక్కి తిరుగుతారు. వెనక్కి తిరిగి శతధనుడు ఎక్కడున్నా సరే పట్టుకోవాలని చెప్పేసి అతని కోసం వెంటాడుతూ వెళ్తారు. వెళితే అతను వెళ్ళి వెళ్ళి ఎక్కడ దొరుకుతాడంటే మిథిలా నగరం దగ్గర దొరుకుతాడు. వైదేహిరాజు మిథిలా నగరం అంటే మిథిలా, జనక మహారాజు ఉండేటువంటి ప్రాంతం, ఆ మిథిలా నగరం దగ్గర దొరుకుతాడు అనమాట. దొరకగానే అక్కడేం చేస్తాడంటే తన చక్రాయుధం ప్రయోగించి కృష్ణుడు అతను వధించేస్తాడు శతధనుడు. వధించిన తర్వాత శోధించి చూస్తే అక్కడేం లేదు మణి. చెప్తాడు అప్పుడు బలరాముడితో, అన్నగారు ఇక్కడ ఏం మణి లేదు ఏమీ లేదు ఇతని దగ్గర అని చెప్పి. వెంటనే బలరాముడు అంటాడు, ఇతను ఎవరికైనా ఇచ్చేసి ఉంటాడేమో బహుశా, అందువల్ల ఇతని దగ్గర మణి లేదు, మనం ఎవరి దగ్గర ఉందో ఒకసారి గమనిద్దాము, అదేదో నువ్వు కాస్త చూస్తూ ఉండు, మిథిలా నగర రాజు మనకు చాలా తెలిసినవాడు కాబట్టి నేను ఇక్కడ కొన్ని రోజులు ఉండి వస్తానని చెప్పి బలరాముడు ఏం చేస్తాడు, మిథిలా నగర సరిహద్దులు దొరికాడు శతధనుడు. ఇంకా తీరా అక్కడ దాకా సరిహద్దు దగ్గర వచ్చి ఊర్లోకి వెళ్ళిపోతే వాళ్ళు బాగుండదు కదా, అందుకని తను మిథిలా నగర రాజును కలవడానికి వెళ్ళిపోతాడు. మిథిలా నగర రాజు ఎంతో వైదేహి రాజు ఎంతో సాధారణంగా బలరాముడిని ఆహ్వానించి అతి సత్కార్యాలు చేసి కొన్ని రోజులు తన దగ్గరే పెట్టుకుంటాడు. ఇంతకీ ఎందుకు లేదు శతధనుడి దగ్గర మణి అంటే, శతధనుడు ఏం చేస్తాడంటే సత్యరాజిత్ను చంపి వచ్చేసిన తర్వాత తెలుస్తుంది సత్యరాజిత్ మామూలు వాడు కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుడికి బంధువు అని. అప్పుడు అతను ఆలోచిస్తాడు, శ్రీకృష్ణుడికి బంధువుతోనే నేను ఈ విధంగా వైరం పెట్టుకుని అతను సంహరించానే, కృష్ణుడికి నన్ను వదులుతాడా, ఖచ్చితంగా కృష్ణుడు నన్ను వదిలిపెట్టాడు అని చెప్పి అక్రూరుణ్ణి కృతవరముని సహాయం అడుగుతారు. వాళ్ళు ఏం చేస్తారంటే కృష్ణుడితో మేము మాత్రం కృష్ణుడితో ముందుకు ఎట్లా వెళ్తాము, మా వాళ్ళు కాదు కృష్ణుని ఎదుర్కోవటం అని చెప్పండి. మరి మీరు చెప్తేనే కదా నేను ఆ పాడు పని చేసింది, కాబట్టి నాకు ఈ తగిన శాస్త్ర జరుగుతుంది, ముందు నన్ను నేను రక్షించుకోవాలి, ఇదిగో ఈ సమంతకం అని మీ దగ్గర పెట్టుకుని నాకు వద్దని అక్రూరుడు ఇంట్లో వదిలేసి ఆయన పారిపోతాడు. అది జరిగింది. అందుకని శతధనుడిని వదిలించిన వాళ్ళకి మణి దొరకలేదు. తీరకృష్ణుడు ఏం చేస్తాడంటే తిరిగి వచ్చేస్తాడు ద్వారక నగరం వచ్చేస్తాడు. ద్వారక నగరం వచ్చేసేసిన తర్వాత అక్కడ ద్వారక నగరంలో సత్యభామకు చెప్తాడు అనమాట, ఈ విధంగా నీ తండ్రిని వదిలించిన వాడిని వదిలించేశాను, అంతేకాకుండా మణి దొరకలేదు కానీ దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడు సత్యభామ కొంచెం శాంతిస్తుంది, ఆమెను ఓదారుస్తాడు. ఎప్పుడైతే ద్వారకలో కృష్ణుడు వస్తున్నాడనే విషయం తెలిసిందో అక్రూరుడు కృతవర్మ ఇద్దరు పరారీలో అయిపోతారు, ఇద్దరు పరారీలు. ఎందుకంటే ఇంకా కృష్ణుడు ద్వారకకు వచ్చాడంటే విషయం తెలిసిపోతుంది ఆయనకి, దొరికామనంటే ఇంకా శతధనుడికి ఏం గతి పట్టిందో అదే గతి మనకి పడుతుందని చెప్పి ఇద్దరు పారిపోతారు. అక్రూరుడు ఎటు పారిపోతాడు? కాశీనగరానికి పారిపోతాడు. కృతవరం ఇంకో చోట ఎక్కడికో పారిపోతాడు. ఎందుకు అక్రూరుడు కాశీనగరం పారిపోయాడంటే, ఈ అక్రూరుడి తండ్రి ఉన్నాడే, ఆ తండ్రి వచ్చి కాశీరాజుకు అల్లుడవుతాడు. అందువల్ల ఇది మనకు అయిన వాళ్ళదని చెప్పి ఆ ఊర్లో వెళ్ళి తలదర్చుకుంటాడు. కానీ అక్రూరుడు అలా వెళ్ళిపోగానే ఇక్కడ ద్వారకలో అందరూ ఏమనుకుంటారంటే, ఈ విధంగా అక్రూరుని కృష్ణుడే దగ్గరుండి పంపించేశాడేమో అని ఇంకొక నింద వేస్తారు. కృష్ణుడు ఏం చేస్తాడంటే, ఆనంద నుంచి కూడా తనను తాను బయట పడవేసుకోవడం కోసం భగవంతుడు ఏంటంటే, ఇది శ్రీరాముడు కూడా అంతే, సీతాదేవి ఎటువంటిదో స్వామికి తెలియదా, ఎవడో ఒక చాకలోడు ఎవడో సీతాదేవి యొక్క లక్షణాన్ని అనుమానించాడని చెప్పి సీతను అడవులకు ఎందుకు పంపించేశాడు అంటే, ఆ లోక నింద అనేటువంటిది ఆయన ఆ విధంగా పడకుండా దాన్ని తీసివేయడం కోసం అని చెప్పి. ఒక రాజు లోక నింద పడకూడదు. ఒక రాజుగా ఉన్నప్పుడు రాజస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి లోక నింద పడకూడదు, దాన్ని తీసేసుకోవాలి. అందువల్ల భగవంతుడు ఆ విధంగా చేశాడు. మరి అలాంటప్పుడు వృందావనంలో గోపికలతో ఉన్నాడు, మరి ద్వారకలో ఎంతమంది రాణులతో ఉన్నాడు, మరి అది లోక నింద కదా అని అంటే, అసూయపరులతో నింద అంతే. అసూయపరులతో నింద, నారదముని మొదలుకొని మొత్తం సౌనకాదృశ్యులు అందరూ కూడాను ఆయన క్లీలను ఎంతగానో కీర్తించారు. సనక సనాతన వర్ణిత చరితే అని చెప్పి వాళ్ళంతా కీర్తించారు. ఇక్కడ భగవంతుడు ఏం చేశాడంటే, అదే తన లీలలో భాగంగా అక్రూరుని మళ్ళీ పిలిపించాడు అనమాట. ద్వారక నగరానికి పిలిపించాడు. ఆయన ఏం చేస్తున్నాడు, కాశీనగరంలో కూర్చొని రకరకాలైనటువంటి యజ్ఞాలు యాగాలు అన్ని కూడా చేసుకుంటూ కూర్చున్నాడు. ఏది బంగారం వస్తుంది కదా సమంతకమణి వల్ల, ఆ బంగారం యజ్ఞాలు యాగాలన్నీ చేస్తూ కూర్చున్నాడు అనమాట. కూర్చునేసరికి కృష్ణుడు పిలిపించాడు. పిలిపించి, అక్రూర ఖచ్చితంగా మణి నీ దగ్గరే ఉంది, అది నాకు బాగా తెలుసు, మణిని మర్యాదగా ఇచ్చేసాయి అని చెప్పి అంటాడు. స్వామి నా దగ్గర ఏమీ లేదు అని చెప్పి అంటాడు. ఎక్కువ మాట్లాడకుండా, అది నీ దగ్గర ఉందని 100% నాకు తెలుసు, ఎందుకంటే అంత ఖరీదైన యజ్ఞాలు నువ్వు చేస్తున్నావు. యజ్ఞానికి పెట్టేటువంటి ఇటుకలు కూడా బంగారు ఇటుకలు పెట్టి చేస్తున్నాడు ఆయన యజ్ఞానికి ఇటుకలు. మరి రోజు ఏం చేసుకుంటాడు 80 కేజీలు బంగారం, అందువల్ల ఇటుకలు కూడా బంగారంతో పెట్టి చేస్తున్నాడు. పోసే గెరిటి కూడా బంగారం గెరిటి అనమాట, యాగ్నిక హవనంలో ఉపయోగించేది. అందువల్ల కృష్ణుడు అడగగానే ఇంకా గత్యంతరం లేక తీసుకొచ్చేసాడు ఆయన. మణిని తీసుకొచ్చి తన యొక్క చెద్దరులో చుట్టి ఇస్తున్నాడు. ఇస్తుంటే కృష్ణుడు అన్నాడు, చెద్దరులో చుట్టి ఇవ్వద్దు, లోకమంతా కూడా చూసేటట్లుగా అందరూ చూసేటట్లుగా ఇవ్వమని చెప్పాను అని అంటే, ఇంకా కృష్ణుడు ఆ విధంగా అడిగాడు కాబట్టి అతను మణిని సిగ్గుపడుతూ, భగవంతునికి దగ్గరే నేను ఈ మణిని దూరం చేసుకున్నానే, భగవంతుని ఈ మణి కోసం భగవంతుని నేను దూరం చేసుకోవాల్సి వచ్చిందని బాధపడుతూ అతను ఆ మణిని ఇచ్చేశాడు. కృష్ణుడు ఏం చేశాడంటే, ఆ మణిని బంధువులందరికీ చూపించి, చూడండి ఈ మణికి విషయంలో నాకు ఎటువంటి ఇది లేదు, ఇందులో ఎటువంటి పక్షపాతం లేదు, మీరందరూ చూస్తారు కదా ఈ మణి ఇతని దగ్గరే ఉంది, ఇతను చాలా మంచి మహాత్ముడు, గొప్పవాడు, భక్తుడు ఇతను, ఏమిటి ఈ మణి ఇతని దగ్గర ఉంటేనే క్షేమంగా ఉంటుందని మళ్ళీ అక్రూరుడికి ఇచ్చేసాడు. పెట్టుకో ఈ మణి, నీ దగ్గరే పెట్టుకో, ఈ మణికి ఏదో అయిపోతుందని ఈ మణిని పట్టుకొని దూరం అయిపోయావు కదా, వద్దు అవసరం లేదు, ఈ మణి నీ దగ్గరే పెట్టుకుని నువ్వు ద్వారకలోనే ఉండు, మాకు దూరం కావద్దు, నువ్వు మహాభక్తుడివి, నువ్వు మాకు దూరం అయ్యేది మేము సహించలేము, ఇది మేము భరించలేమని చెప్పేసి అక్రూరుడు అంటే, అక్రూరుడు ఇంకా సిగ్గుతో చితికిపోతాడు. భగవంతుడు చూడు, ఈ మణి కోసం నేను లోభిత్వంతో భగవంతుని దూరం చేసుకుంటే కూడా భగవంతుడు నన్ను మన దగ్గరికి పిలిపించి దీనివల్ల నన్ను దూరం చేసుకోవద్దు అంటున్నాడు అని చెప్పి అక్రూరుడు చాలా పశ్చాత్తాపడతాడు అన్నమాట. ఇప్పుడు మనకి కొన్ని ఈ కామక్రోధ లోపాలకు సంబంధించినటువంటి విషయాలు కొట్టుకొని పోతున్నప్పుడు కొన్ని రకాలైన కర్మల వల్ల కొన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలు వస్తుంటాయి మనకి. వాటి వల్ల మనం కృష్ణుని దూరం చేసుకోకూడదు. కృష్ణుడి యొక్క భక్తి చేస్తున్నాం, భక్తి చేస్తున్నప్పుడు ఈ భక్తిలో ఉప ఉత్పత్తులుగా మనకు కొన్ని రకాలైనటువంటి ఉపాధులు కానీ లేదంటే కొన్ని రకాలైనటువంటి సంపదలు కానీ వస్తూ ఉంటాయి. వాటిని అవి చూసి కృష్ణుని దూరం చేసుకోవద్దు. అందుకే కృష్ణుడే ఉన్నాడంటే, నన్ను దూరం చేసుకోకండి, అది మీకు ఎంతమాత్రం క్షేమం కాదు, ఎంతమాత్రం మీకు అది శాంతిని ఇవ్వదు అని చెప్తున్నాడు. ఇలా ఈ అక్రూరుడు చివరికి సమంతకమణి చేతిలో పొందాడు, కృష్ణుని కూడా పొందాడు, కృష్ణుడు దగ్గరే ఉన్నాడు అనమాట. ఈ విషయం అంతా వివరించిన తర్వాత సుఖదేవి గోస్వామి చెప్తున్నారు, ఈ విషయాన్నంతా విని తర్వాత భక్తులు అర్థం చేసుకోవాలి, భగవంతుని దగ్గర మనము సేవ చేస్తున్నప్పుడు ఈ లోభం అనేటువంటిది ఏ రోజన్నా ఏదో ఒక రోజన్నా భగవంతు నుంచి మనం దూరం చేసే ప్రయత్నం చేస్తుంది, ఈ లోభం విషయంలో ప్రతి ఒక్క భక్తులు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సుఖదేవి గోస్వామి మనకు అక్కడ ఉపదేశిస్తూ, ఈ సమంతకమణి ఉపాఖ్యానం ఎవరైతే వింటారో వాళ్ళందరికీ కూడాను జీవితంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనర్థాలన్నీ కూడా కల్మషాలు తొలగిపోయి కృష్ణుడు యొక్క మార్గంలో వాళ్ళు ఒక మెట్టు ముందుకెళ్ళిపోతారు అని చెప్పేసి అంటున్నారు. దీని నుంచి మనకు అర్థమవుతుంది, అక్రూరుడు గొప్ప భక్తుడైనప్పటికీ కూడా ఆయన భ్రాంతి చెంది దానివల్ల ఇంత గొప్ప వ్యాఖ్యానాన్ని మనకిచ్చాడు, మనం పవిత్రమైన అవకాశాన్ని కలిగించాడు. అందుకని శుద్ధ భక్తుల యొక్క భ్రాంతులు బద్ధజీవులకి బోధనలు అవుతాయి. శుద్ధ భక్తుడు భ్రాంతి చెందాడు అనుకోండి, ఆ భ్రాంతి వల్ల అది బద్ధజీవుడికి బోధనే అవుతుంది. అర్జునుడు భ్రాంతి చెందితే బద్ధజీవుడికి భగవద్గీత అయింది. పరీక్షిత్ మహారాజు భ్రాంతి చెందితే బద్ధజీవుడికి భాగవతం అయింది. బ్రహ్మదేవుడు భ్రాంతి చెందితే అది బద్ధజీవుడికి ఆ బ్రహ్మదేవుని యొక్క ఉపదేశాలు వచ్చినాయి కదా. ఏమిటది, ఒక అధ్యాయం ఉంది ఇందులో, బ్రహ్మదేవుడు భ్రాంతి చెందేటువంటి ఒక అధ్యాయం ఉంది అనమాట. అందులో బ్రహ్మదేవుడికి ప్రార్థనలన్నీ వచ్చినాయి. అలాగే శుద్ధ భక్తుడు భ్రాంతి చెందితే అది బద్ధజీవుడికి బోధన అవుతుంది కానీ ఇంకోటి కాదు. అదే బద్ధజీవుడు భ్రాంతి చెందితే భగవంతుడిని మర్చిపోవడం అవుతుంది, భగవంతుని దూరం అవటం అవుతుంది. ఈ వ్యత్యాసం మనం తెలుసుకుని శుద్ధ భక్తులకి భ్రాంతులు, అక్రూరుడు ఎందుకు ఇలా భ్రాంతి చెందాడని ఆయన తప్పట్టకూడదు. కృష్ణుడే చివరికి ఆయన అంటున్నాడు, నువ్వు మహాభక్తుడు, ఆయన ఈ మణి నీ దగ్గర పెట్టుకుని నా దగ్గరే ఉన్నట్టున్నాడు. ఇది మనం గమనించి అక్రూరు లాంటి ఆ గొప్ప భక్తిని పొందేదానికి మనం ప్రయత్నం చేస్తూ ప్రార్థిస్తే దానివల్ల ఉపయోగం అనుకుంటుంది. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతంకి శీల ప్రభుపాదికి ఇతాయిగా ఒక ప్రయత్నం.